అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారవి చిత్రం కార్యక్రమానికి. సో మరి సాటర్డే వచ్చేసింది. సాటర్డే అంటే యాజ్ యూజువల్గా మనము సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో ఇలా ఏదైనా కొంచెం భిన్నమైన సబ్జెక్ట్ తీసుకుంటూ కొన్ని వారాలుగా మాట్లాడుతూ ఉన్నాం. సో ఇందులో భాగంగా లాస్ట్ వీక్ నుంచి నేను అవధానం అనేటటువంటి ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. అది కేవలం మన తెలుగుకి మాత్రమే చాలా ప్రత్యేకమైనది ఇప్పుడున్న దాంట్లో, ఎందుకంటే వాడుక భాషల్లో ఇప్పుడు సంస్కృతం అయితే వాడుక భాషగా చాలా తక్కువ ఉంది, చాలామందికి అసలు తెలియదు. ఇంటర్మీడియట్లో ఉన్న 2 ఏళ్ళు చదువుకోవడమే తప్ప స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు విరిగా అసలు ఎక్కడా లేదు. ఇక ఆ సంస్కృతంలో మొదలైనటువంటి అవధాన ప్రక్రియను తెలుగు వాళ్ళు మన అనిపించేటట్టుగా దాన్ని బాగా అసలు ప్రోత్సహించారు, తర్వాత దాన్ని ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నారు. మనల్ని చూసిన తర్వాత మరాఠీ, కన్నడ ఇంకా మిగతా భాషల్లో కూడా నెమ్మదిగా అవధాన ప్రక్రియని స్టార్ట్ చేశారు. బట్ మనకున్నంత విరివిగా ఈ కాన్సర్ట్స్ కానీ అలాంటివి ఎక్కువ జరగవు వాళ్ళకి, మనమే ఆధ్వర్యమని చెప్పుకోవచ్చు. అయితే ఈ అవధాన ప్రక్రియ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, లాస్ట్ వీక్ నేను వెళ్ళానని చెప్పాను కదా అవధాన కార్యక్రమానికి, గర్కపాటి వారు అందులో అష్టావధానం చేశారు. సో ఆ సందర్భంగా చాలామంది మనకి వాడుకలో మనం ఏదైతే ఇప్పుడు ఈ కాన్సర్ట్స్ కర్ణాటక సంగీతం కానీ డ్యాన్సులు కానీ ఇవన్నీ మనం అప్పుడో ఇప్పుడు అన్న చూస్తాం, కానీ అవధాన ప్రక్రియను చూడడం చాలా తక్కువ, అసలు చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ నిజానికి. మాడుగుల నాగఫణి శర్మ గారు, తర్వాత ఇదిగో గరికపాటి గారు, ఇలా కాస్త వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి జొన్నవితులు గారు కూడా అష్టావధానం చేయగలను అని చెప్పారు. అది మరి నేను ఇప్పుడు చూడలేదు ఆయన చేయడం, బట్ ఆయన చేయగలరు అని మాత్రం తెలుసు. సో ఇలా చాలా తక్కువ మందికి కన్ఫైన్ అయినటువంటి ఈ విద్య నిజంగా చాలా కష్టతరమైనది. ఒక్క అష్టావధానం చేయాలంటేనే 4 నుంచి 5 గంటలు పడుతుంది. అలాంటిది శతావధానం, ద్విసహస్రావధానం, సహస్రావధానం, ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. సో అసలు ఎలా చేస్తారు ఇది, దీనికి అసలు కాన్సన్ట్రేషన్ పవర్ ఎంత కావాలి? ఎందుకంటే మనకి హార్డ్లీ ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ఒక విషయమే తప్ప పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటేనే మనకు అర్థం కాదు, ఆగు ఇది అయిపోని అని అంటాం. అలాంటిది 8 మంది ఒకే వేదిక మీద కూర్చుని ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ప్రశ్న పరంపరలు అడుగుతూ ఉంటే అన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్తూ, అది కూడా పద్య రూపంలో చెప్పాలి, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఉత్పలమాలో చెంపకమాలో మత్యభమో శార్దూలమో ఇంకొకటో ఏదో ఒకటి తేటగీతో ఆటవెలదో ఇలా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. వాటిల్లో చెప్తూ కూడా మొత్తం పద్యమంతా ఒకసారి చెప్పడానికి ఉండదు. మొదటి పాదం ఒకసారి చెప్పాలి, ఆ తర్వాత రెండో వారికి ఆన్సర్ ఇవ్వాలి, అది కూడా మొదటి పాదం మాత్రమే, ఆ తర్వాత మూడో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, ఇలా ఉంటుంది. సో ఈ అవధాన ప్రక్రియలో ముఖ్యంగా ఉన్నవి ఏంటి అసలు, అంటే దాంట్లో ఉండే సెక్షన్స్ అనే విషయానికి వచ్చినప్పుడు, నేను మీకు లాస్ట్ టైము సమస్యాపూర్ణం, దత్తపది, వర్ణన, ఆసువు, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఛందోభాషణం, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం, ఘంటాగణనం, లేకపోతే చదరంగం, ఇలా మొత్తం 12లోంచి 8 మనం ఎంచుకోవాలి అని చెప్పాను. 8ని ఆ అష్టావధానం చేసేటటువంటి వ్యక్తి ఈ 12లో నుంచి ఎన్నుకుంటాడు. అందులో ఖచ్చితంగా ఉండేవి కొన్ని ఉంటాయి. అవేంటి? సమస్యాపూర్ణం ఉంటుంది, దత్తపది ఉంటుంది, వర్ణన ఉంటుంది, ఆసువుగా చెప్పేది ఉంటుంది, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి ఈ 3 ఏదో ఒకటి తీసుకుంటారు, ఛందోభాషణం ఒకటి, వీటితో పాటుగా అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది. ఇది వరకు దాని బదులే ఘంటాగణనం అని ఉండేది. అంటే ఏంటంటే మన దేవుడి దగ్గర పూజ చేసుకునే గంట లాంటి దాన్ని నెమ్మదిగా అలా ఒక చిరు గంటలాగా అలా వాయిస్తారు. అష్టావధానం మొత్తం అయిపోయాక ఆయన ఎన్నిసార్లు ఆ గంటను వాయించారనే చెప్పాలి. లేదు కొంతమంది పూలు పడేస్తూ ఉంటారు, వాటిని లెక్క పెట్టాలి ఎన్ని పూలు పడేశారు అని మొత్తంగా. అలాగే చదరంగం ఆడమంటారు. సో ఈ ఆన్సర్లు చెప్తూ చదరంగం ఆడాలి, అందులో మళ్ళీ గెలవాలి ఇలా అన్నమాట. సో వీటిలో 8 ఎన్నుకుని చేస్తారని చెప్పి నేను మీకు లాస్ట్ టైం చెప్పాను. ఈ మధ్యకాలంలో ఏంటంటే మీ ప్రశ్న నా పాట అని చెప్పి ఇంకో కొత్త అంశం వచ్చింది. కానీ దాని గురించి పెద్దంత అయితే అది ప్రాచుర్యంలో లేదు. ఈ 12 ఉన్నంతగా వేరే ప్రాచుర్యంలో లేవు. అయితే వీటి గురించి అంటే కొంచెం విపులంగా తెలుసుకుంటే మన తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనము, అసలు దాంట్లో ఉన్నటువంటి ఆ యూనిక్నెస్ మొత్తం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి సమస్య పూర్ణం చూద్దాం. ఇది అసలు సాధ్యం కాదు అనేటటువంటి విషయం ఉంటుంది కదా, అలాంటి సాధ్యం కాని విషయాన్ని వాళ్ళు ప్రశ్న కింద ఇస్తారు. దానికి 4 అంటే 4 పద్యంలాగా చెప్పాలి, ఏది దాన్ని సాల్వ్ చేస్తూ అందులో ఉన్న అసంబద్ధతని తొలగించేసి సాధారణ విషయాన్ని చెప్తున్నట్టుగా. అంటే ఇది చాలా క్వైట్ కామన్, ఇది జరిగేదే కదా, దీంట్లో అంత క్వశ్చన్ ఏముంది అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఉదాహరణకి బలరాముడు సీత చూచి ఫక్కున నవ్వెన్, ఇది ఒక సమస్య ఇచ్చింది తెనాలి రామకృష్ణుని సమస్య పూర్ణ అన్నమాట. తెనాలి రామకృష్ణుడికి ఎవరో ఈ సమస్యను ఇచ్చారు. బలరాముడు కృష్ణుడు అన్నదమ్ములని మనకు తెలుసు. బలరాముడు ద్వాపర యుగం, సీత త్రేతాయుగం. మరి ఈ రెండింటికి అసలు ఎక్కడి నుంచి, యుగమే తేడా కదా. సో బలరాముడు సీతను చూసి ఎలా నవ్వుతాడు, ఇది సమస్య, ఇది అసాధ్యము అని అందరికీ తెలుసు. బట్ దీన్ని సాధ్యం చేసి ఇంత ఇంత సింపుల్గా ఉన్నది అసలు నువ్వు ఎలా చెప్పలేక, అంటే ఎందుకు చెప్పలేను నేను అన్నంత ఈజీగా అది అసంబద్ధమైనది కాదు అని చెప్తూ దానికి సొల్యూషన్ చెప్పాలి. సో లలనలు పాయసమానిన కలుగుదురే కొడుకులనుచు క్ష్మాసుత పలుకన్ పొలముల దొరికెదరని ధీబలరాముడు సీత చూచి ఫక్కున నవ్వెన్, ఇది. సో అంటే పాయసం కనుక ఒకవేళ తీసుకుంటే కొడుకులు కలుగుతారు అని చెప్పడం వల్ల పొలములో తవ్వుతున్నప్పుడు అలా దొరికితే ఆ సీతను చూసి ఆనందంతో నవ్వాడు ధీబలరాముడు. అంటే ఇక్కడ వాళ్ళ తండ్రి గారు. ఇలా ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేకుండా ఉండదు. అండ్ సెకండ్ పాయింట్ నేను మీకు లాస్ట్ టైమే చెప్పినట్లు దీంట్లో ఈ సొల్యూషన్ వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టు, మన ఇంటర్వ్యూలో అడిగినట్టు వాడికి ఆన్సర్ తెలియకపోయినా అడగడం అట్లాంటివి ఉండవు, ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఒకవేళ వీళ్ళు చెప్పిన ఆన్సరు వాళ్ళు అనుకుంటున్న ఆన్సరు ఒకటి కాకపోవచ్చు, బట్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా చెప్పగలిగేటటువంటి ఒక పొజిషన్లో ఈ పృచ్ఛకులు ఉండాలి. అలాగే పచ్చి మాంసంబు తినువాడు బ్రాహ్మణుండు అని ఒక సమస్య ఇచ్చారు. ఎక్కడా అలా ఉండదు కదా, పచ్చి మాంసం తినేవాడు అసలు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అనేటటువంటి అంత క్లిష్టమైన దాన్ని చాలా సింపుల్గా శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక సింపుల్ పద్యంలో చెప్పారు. బ్రహ్మ విజ్ఞాన హేతు భావ ప్రబోధి నిత్య కర్మాభినరతుడే ద్విజుడు కాని యగునె కలుద్రావ జందెముల్ల వలద్రోసి పశ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు అని ఒక పద్య రూపంలో చెప్పారు. ఇలా బోలెడన్ని అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా సింపుల్ ఆన్సర్ ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇది సమస్య పూర్ణం. అసలు ఇదంటూ చేయడం వస్తే చాలామంది దీనికి, అంటే దీనికి ఒక దేశవ్యాప్తి కలిగించాలి, ఒక ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే యూత్లో కూడా ఏదైనా ఒక ఇది ఇంపాసిబుల్ అనేటటువంటి సమస్య వస్తే దాన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటిక్స్ అని ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఫీజులు తీసుకుని లక్షలు ఇప్పుడు ఏదైతే మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని చెప్తున్నారో ఇవన్నీ సమస్య పూర్ణంలో ఉన్నాయి. కాబట్టి ఇంపాసిబుల్ అన్న విషయాన్ని ఇస్తే ఇట్స్ ఈజీలీ పాసిబుల్ అనేటట్టుగా సొల్యూషన్ వెతకడానికి ఎంత మనం టెక్నిక్ను ఉపయోగిస్తామో సేమ్ అదే టెక్నిక్ని సమస్య పూర్ణంలో వాళ్ళు స్పాంటేనియస్గా ఉపయోగిస్తారు. అది మిగతా ఈ 7 విభాగాల్లో అవధానం జరిగినా జరగకపోయినా మీరు గమనిస్తే చాలా ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ లేకపోతే మాగంటి .org అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, అందులో కానీ చాలా వాటిల్లో ఈ సమస్య పూరణానికి చాలా ప్రాచుర్యం కల్పిస్తున్నారు వాళ్ళు. చాలా సాహితీ ప్రక్రియల్లో, తర్వాత ఇంకా మిగతా వెబ్సైట్లలో, దూరదర్శన్లో, ఆకాశవాణిలో, భవిష్యవాణిలో, చాలా వాటిలో, కొన్ని పత్రికల్లో, అన్నిట్లోనూ ఈ సమస్య పూరణాన్ని ఎవరికి వాళ్ళు తోచినట్టు, అంటే కొంచెం అసంబద్ధమైనది ఒక లైన్ ఇచ్చి దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి అని చెప్పి మామూలుగా కొద్ది గొప్ప భాష మీద పట్టున్న ప్రతి వాళ్ళు దానికి పాటుపడి కృషి చేసి వాళ్ళు పద్యాలు రాస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఇలాంటి సాహితీ ప్రియులు చాలామంది ఉన్నారు. అందుకే సమస్య పూరణం ఈ అవధానం అన్నిట్లోకి టాప్లో ఉంటుంది లిస్టులో. ఇకపోతే దత్తపది. ఏవైనా సరే ఒక 4 పదాలు ఇస్తారు, ఆర్ ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఆ ఇచ్చిన పదాలని ఆ సిచ్యువేషన్ని కలుపుతూ చేసేటటువంటి ప్రయోగమే, అంటే వాళ్ళు అడిగినటువంటి ఛందస్సులో చెప్పాలది. సమస్య పూరణంతో ఆల్మోస్ట్ సమప్రాధాన్యం ఉన్నటువంటి ప్రక్రియ ఈ దత్తపది. ఇంకా చాలా విషయాలున్న దత్తపది గురించి నేను చెప్తాను, బట్ చిన్న విరామం తర్వాత.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఎక్కడికి పోతావో చిన్నవాడా, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా. Thank you.
ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. పాడు పాడు. నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదాన. ఎక్కడికి పోలేను చిన్నదాన, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదాన. డాన్స్ డాన్స్ ఐ సెడ్ డాన్స్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను దత్తపద గురించి చెప్తాను అని చెప్పాను కదా. ఏవైనా సరే ఒక నాలుగు ర్యాండమ్ పదాలు ఇస్తారు, ఆ ర్యాండమ్ పదాలని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క పదాన్ని ఇముడుస్తూ ఒక సిచ్యువేషన్ కానీ లేకపోతే ఒక ఇన్సిడెంట్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. అందులో కూడా గరగపాటి వారు మంచి దిట్ట. ఆయన ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాలుగు భాషలు ఉన్నాయి కదా, అరవం, కన్నడ, హిందీ, మరాఠీ. ఈ నాలుగు పదాలతోటి తెలుగు భాష, తెలుగు జాతి గొప్పదనాన్ని వచ్చేలాగా పద్యం చెప్పమనంటే ఆయన ఒక పద్యం చెప్పారు. సేమ్ ఇట్లాగే అన్ని పూరిస్తూ అదే ఆర్డర్లో అరవం, కన్నడ, హిందీ, మరాఠీ. పద్యం ఏంటంటే, అరవంద ఏండ్ల పులి గండర గండడు తెలుగు కన్నడంచగనవు, సరిరారు సరిరావు మహిందీనికి ఇతర భాషలు, నిరుపవలయు తమరాఠీ విన్ అని. అరవంద ఏండ్లు, అందులో అరవం వచ్చేసింది. కన్నడంచగనవు, అక్కడ కన్నడం వచ్చేసింది. సరిరావు మహిందీనికి అందులో హిందీ వచ్చింది. సరిరావు మహిందీనికి, భూమి మీద ఈ భాషకి సరిరావు అని చెప్పేటప్పుడు మహి అందులో హిందీ వచ్చేసింది. ఇతర భాషలు నిరుపవలయు తమ రాఠీవిన్, నిలుపవలయు అన్నప్పుడు సరే ఆ టీవీని, ఆ భాష టీవీని మీరు అలాగే నిలపాలి అని చెప్తూ ఎంత విట్టిగా ఎంత స్పాంటేనియస్గా మరాఠీ అందులో వచ్చేసింది. నాలుగు భాషలు వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, అది దత్తపది. ఇలా నాలుగు పదాలని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క పదాన్ని ఇముడుస్తూ చెప్పడం, ఇది స్పాంటేనియస్సే. ఇక వర్ణన, ఇచ్చిన సిచ్యువేషన్ కానీ వస్తువు కానీ వర్ణిస్తూ పద్యం చెప్పాలి. వర్ణనలో మళ్ళీ ఇంకా రెండు రకాలు ఉన్నాయి, శ్లేష ద్వర్ధి. శ్లేష అంటే ఒక చిన్న ట్వీక్ లాంటిదన్నమాట. ఒక అవధానంలో తాడి చెట్టుని విష్ణుమూర్తిని అంటే ఒక పదానికి తాడి చెట్టు అనే అర్థము వస్తుంది, విష్ణుమూర్తి అనే అర్థము వస్తుంది, దాని మీద పద్యం చెప్పమని అడిగారు. అంటే పద్యాన్ని తాడి చెట్టు అని అన్వయించుకొని అర్థం చెప్పుకోవచ్చు, విష్ణుమూర్తి అని కూడా అనుకోవచ్చు. ఇక అట్లా ఆ ట్వీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి తెలుగు భాష మీద చాలా పట్టు ఉండాలి. మనకి మామూలుగా గట్టిగా మాట్లాడితే కొన్ని తెలుగు పదాలు మనకు అర్థం కూడా కావు. అలాంటిది తెలుగు పదాలు అర్థం కావడమే కాకుండా వాటి సినోనిమ్స్ కూడా తెలిసి ఉంటే కంప్లీట్ పట్టు ఉండాలి అసలు ఆ భాష మీద. అప్పుడు కానీ ఆ ఏదైతే వర్ణన అనేది ఉంటుందో దాన్ని అంత ఇంపుగా చెప్పలేరు. ఇక ఆసువు, ఇచ్చింది ఇచ్చిన విషయం మీద ఆసువుగా పద్యం చెప్పాలి. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఠక్కుమని చెప్పేయాలి. మన చిన్నప్పుడు మనకు గనక 2 టేబుల్ 3 టేబుల్ చెప్పాలని అంటే ఆసువుగా అర్ధరాత్రి లేపినా చెప్పేయాలని అంటూ ఉండేవాళ్ళు. మనం అక్కడే ఉండిపోయాము, వీళ్ళు మాత్రం ఆసువుగా ఇలా చెప్తారు. ఇక వ్యస్తాక్షరి, వ్యస్తాక్షరి అంటే పృచ్ఛకుడు కొన్ని అక్షరాల సమాసాన్ని లేకపోతే పద్యపాదాన్ని ఒక్కొక్క అక్షరం చొప్పున ఇస్తారు. అంటే సపోజ్ ఒక 50 అక్షరాలు అనుకోండి మొత్తం పద్యంలో, ఉదాహరణకి దాంట్లో ర్యాండమ్గా 18th పదం అక్షరం ఇది, 25th అక్షరం ఇది, 64th అక్షరం ఇది, 34th అక్షరం ఇది, ఇట్లా ర్యాండమ్గా చెప్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని అప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పాలి. ఫస్ట్ ఒక్కొక్క పదం చెప్పాలి. ఈ అవధాన ప్రక్రియలో మెయిన్ ఉండేది ఇదే. అంటే మొత్తం 4 గంటలు అయిపోయి అన్ని 4 పదాలు చెప్పేశాక ప్రతి వాళ్ళకి మళ్ళీ ఆ పద్యాన్ని మీరు రిపీట్ చేయాలి, మొత్తం పద్యాన్ని ఒక పాదాన్ని కాకుండా. అంటే కంప్లీట్ చేసి దాన్ని అప్పచెప్పడం అంటారు మన అచ్చ తెలుగులో అయితే కనుక. సో ఈ ప్రక్రియలో ఏంటంటే మెయిన్ ఈ వ్యస్తాక్షరిలో జంబుల్ చేసినటువంటి ఒక ఏమంటారు దాన్ని, జంబుల్ చేసిన పద్యం. సో ఇలా లాస్ట్లో మొత్తం అన్నీ కలిపి చెప్పడాన్ని ధారణ అంటారు. అవధానము ఫస్ట్ అంతాను, లాస్ట్లో అన్నీ కలిపి చెప్పే, అన్ని పదాలని కలిపి చెప్పడం, అన్ని పద్యాలని ఒకేసారి అప్పచెప్పడాన్ని ధారణ అంటారు. ఈ విషయం మీద అసలు ఆయన చెప్పినటువంటి విధానం చాలా బాగుంది. అంటే ఏ విధంగా ఆయన దీన్ని సాధన చేశారు అనే విషయానికి వస్తే చాలా పర్ఫెక్ట్గా చెప్పారు ఆయన. దాని గురించి తర్వాత చెప్పుకుందాం, ముందు అసలు అవధానంలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలను ఒకసారి చెప్పుకుని అప్పుడు. సో నేను వ్యస్తాక్షరి గురించి ఇప్పుడు చెప్పాను. అలాగే ఈ జంబుల్డ్ ఏవైతే ఉంటాయో ఇచ్చిన తర్వాత 4వ ఆవృత్తిలో ఆ సమాసము లేకపోతే ఆ పద్యపాదము చెప్పాలి. ఇక నిషిద్ధాక్షరి, హోల్ మొత్తం మీద ఉన్న 8 ప్రక్రియల్లోనూ ఆర్ 12 12 నుంచి 8 ఎన్నుకుంటున్నప్పుడు అన్నిటికన్నా కష్టమైన ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది నిషిద్ధాక్షరి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఆన్సర్ చెప్పేవాళ్ళు అంటే పృచ్ఛకుడు అవధానకర్త ఇద్దరూ కూడాను సమ ఉజ్జీగా ఆలోచించాలి. చెస్ లాగా అనమాట, నువ్వు ఎత్తేస్తానని ఎత్తుకు పై ఎత్తేస్తాను అన్నట్టుగా. ఇప్పుడు సపోజ్ తను ఒక సిచ్యువేషన్ చెప్పి లేకపోతే ఒక ఒక క్వశ్చన్కి బేస్ ఇచ్చారు, కృష్ణుడు గురించి చెప్పమనో లేకపోతే కేరళ వరదల గురించి చెప్పమనో ఏదో ఒకటి చెప్పారు అనుకోండి. సపోజ్ ఆ చెప్పినప్పుడు ఈయన పద్యం స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ పాదం స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి కరెక్ట్గా, సారీ మీరు దీంట్లో ఈ పదం వాడకూడదు, కేరళలో వరదలు అన్నప్పుడు ఖచ్చితంగా వరద లేకపోతే ఇట్లాంటిది ఏదో ఒక రా అన్న అక్షరం ఖచ్చితంగా ఎక్కడో ఒకటి వస్తుంది, కేరళలో కానీ వరదల్లో కానీ ఆ రా అన్న అక్షరం నిషిద్ధాక్షరం కింద పెట్టేస్తారు. మీరు ఇట్లా పద్యం చెప్పాలి బట్ రా అనే అక్షరం నిషేధం అని చెప్తారు. అయ్యి బాబాయ్ రా నిషేధమా, అయితే ఏం చేయాలని మనం అప్పుడే కుప్పకూలిపోతాం. అప్పుడు అవధాని ఇంకో విధంగా స్టార్ట్ చేస్తారు, ఒక పదం చెప్పి ఇంకా దానికి కన్క్లూషన్ ఇద్దామని చెప్పి ద్రవిడ దేశంలో అనో ఇట్లా ఏదో ఒకటి చెప్దామని అనుకుంటారు. ఈ రా అక్షరాన్ని కాకుండా ఇంకేదైనా ఉపయోగించి దాన్ని సినోనిమ్స్తో మేనేజ్ చేద్దామని ఈయన రెండు పదాలు చెప్పంగానే మళ్ళీ దానికి ఇంకొక అక్షరాన్ని జోడించి రాతో పాటు ఈసారి ఇది కూడా ఇప్పుడు ఈ అక్షరం కూడాను నిషేధం అని ఇంకొక అక్షరం చెప్తారు. ఇలా వాళ్ళు చెప్పిన అక్షరాలన్నిటిని తప్పించుకుంటూ ఎట్ లాస్ట్ పద్యాన్ని పూర్తి చేయాలి. సో ఇది కూడా చెస్ లాంటిదేగా. ఇప్పుడు సపోజ్ ఈయన సినోనిమ్గా ఇది ఆలోచిస్తున్నారంటే అయితే మనం ఈ అక్షరాన్ని కూడా నిషేధించాలి ఆయనకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలంటే అని అవతల వాళ్ళు కూడా అంతే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అయి ఉండాలి, పుచ్చకులు కూడాను. అందుకే నిషిద్ధాక్షరి చాలా కష్టమైనటువంటి ఒక ప్రక్రియ. అండ్ ప్రతి అక్షరానికి అవధాని ఆ తర్వాత ఏ అక్షరం వేస్తాడో ఊహించి దాన్ని నిషేధిస్తూ ఉంటే మొదటి రౌండ్లో మొదటి పాదం, రెండో రౌండ్లో రెండో పాదం చొప్పున ఇలా నాలుగు రౌండ్స్లోనూ పూర్తి చేయాలి. దాంట్లో ప్రతి దాంట్లోనూ వాళ్ళు చెప్పినటువంటి ఆ నిషిద్ధాక్షరాలన్నీ దృష్టిలో పెట్టుకుని పూర్తి చేయాలి. ఇక న్యస్తాక్షరి. న్యస్తాక్షరి అంటే పృచ్ఛకుడు నాలుగు అక్షరాలు ఇస్తారు. ఒక్కొక్క అక్షరం పద్యంలో ఏ పాదంలో ఎన్నో అక్షరంగా రావాలో చెప్తారు. ఇచ్చిన అక్షరాలని అదే నిర్దేశిత స్థానాల్లో వేసి అడిగిన విషయం మీద పద్యం చెప్పాలి, అది న్యస్తాక్షరి. అలాగే ఛందోభాషణం అంటే పృచ్ఛకుడు అవధాని ఒక విషయం గురించి ఛందోబద్ధంగా మాట్లాడుకుంటారు, అంటే సంభాషణ మొత్తం కూడా పద్యాల్లోనే ఉంటుందన్నమాట. ఇక పురాణ పఠనం. పృచ్ఛకుడు ఒక పురాణ ఘట్టాన్ని ప్రస్తావిస్తే అవధాని దాని పూర్వపరాలన్నింటినీ చెప్తూ దానికి సంబంధించి ఆయనకి గుర్తొచ్చిన అంటే వెంటనే గుర్తొచ్చినటువంటి పద్యము వాటన్నిటినీ కూడాను మళ్ళీ ఒకసారి చెప్తూ ఉండాలి. వీటన్నిటిలోకి ఎక్కువగా ఫేమస్ అయ్యేది అప్రస్తుత ప్రసంగం. మామూలుగా చెప్పాలంటే విదూషకుడు, జోకర్ అని కూడా చెప్పుకుంటారు, బట్ అదంత ఈజీ కాదు. అంటే సర్కస్లో జోకర్ ఉన్నంత ఈజీగా ఏదో అలా నవ్వించేసి వెళ్ళిపోయేటట్టు అప్రస్తుత ప్రసంగం అనగానే ఆ మధ్యలో వచ్చే జల. ఇప్పుడు మీకు యూత్కి చెప్పాలంటే కనుక ఫేస్బుక్లో పోక్ చేస్తారు చూసారా, ఆ పోకింగ్ టైప్ అనమాట. అంటే మధ్య మధ్యలో అవధాని గారు మొన్న మధ్య పెట్రోల్ ప్రైజులు డీజిల్ ప్రైజులు చాలా పెరిగినాయి కదా, దాని విషయం మీద మీరు ఏమంటారు అని అడుగుతారు. ఓ పక్క వీళ్ళు చాలా సీరియస్గా ఆ పద్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఈ నిషిద్ధాక్షరి కానీ లేకపోతే ఆశువు కానీ వీటన్నిటి గురించి. సడన్గా మధ్యలో అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ సడన్గా వచ్చేసి మధ్యలో కావాలని అవధాని గారు, మధ్యాహ్నం మీరు వేసుకున్న పప్పు ఏం వేసుకున్నారు, ఏం తిన్నారు, ఓహో అందుక మీరు ఇవాళ ఇంత ఇలా ఉన్నారు, పాలకూర పప్పు అన్నారు అనుకోండి, అందుక మీరు పాలలా మెరిసిపోతున్నారు, అది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ దానికి అంతే స్పాంటేనియస్గా కౌంటర్ కూడా వేయాలి. అలా కాకుండా ఏదో లే అనేసి అట్లా ఊరికినే వదిలేసి నవ్వుతూ అట్లా ఉంటే కుదరదు. హీ షుడ్ బి వెరీ స్పాంటేనియస్ ఆన్ ది స్పాట్. వాళ్ళకి తిరిగి రిటార్చ్ ఇచ్చి వాళ్ళు ఇహ కాసేపటి వరకు మళ్ళీ నోరెత్తకుండా చేయడం కూడాను అవధాని పనే. కాబట్టి నేను సీరియస్గా ఆలోచిస్తున్నాను, అసలు ఇక్కడ నిషిద్ధాక్షరం రాక కంగారుగా ఉంటే మీరేంటి అని అట్లా అనడానికి వీల్లేదు. సో ఈ అప్రస్తుత ప్రసంగానికి కూడా నిజంగా అంతటి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ ఇది చాలా ఫేమస్ అయింది, ప్లస్ ఎక్కువ మంది చూసే ఆడియన్స్ ఎక్కువ రిలేట్ అవ్వగలిగేది ఈ అప్రస్తుత ప్రసంగానికి. ఎందుకంటే ఈ మిగతా నిషిద్ధాక్షరి కానీ లేకపోతే ఆశువు కానీ ఇవన్నీ ఏంటంటే మనకి తెలుగు మీద అంత సామాన్య జనాలకు అంత పట్టు ఉండదు, నాకు అంత పట్టు లేదు. ఇంట్రెస్ట్ ఉంది కానీ గ్రిప్ లేదు. కాబట్టి మరీ కొంచెం హార్డ్గా ఉందనుకోండి, ఇదేదో ఏ ఫార్మాట్లో చెప్తున్నారో మనకి ఏం తెలుసు అన్నట్లు మనం కామ్గా కూర్చుంటాం. వేరే అప్రస్తుత ప్రసంగానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అవధాని గారు మొన్న మధ్య ఇలా జరిగింది కదా అని ఏదన్నా అనేసరికి, కరెక్టే ఇది జనరల్ మన కరెంట్ అఫైర్స్, సో దీని గురించి మాట్లాడితే ఇప్పుడు నాకు అర్థమవుతుందని మనము అనుకుంటాం. ఎందుకంటే స్లైట్ పంచెస్, ఇప్పుడు మీరు త్రివిక్రమ్ మూవీ కానీ లేకపోతే జబర్దస్త్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు టోటల్ ప్లాట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కానీ సడన్గా ఇన్స్టెంట్గా ఏదైనా ఒక కామెడీ ఒక పంచ్ లైన్ వచ్చిందనుకోండి నవ్వేస్తారు. అలాగే ఉంటుంది. అందులోనూ ఏలియన్ సబ్జెక్ట్ మనకి, అందులో ఆ గణ విభజన కానీ లేకపోతే ఆ ఛందస్సు ఇవన్నీ కూడాను. కాబట్టి సడన్గా వచ్చే ఈ కొసమెరుపులు మనకి భలే స్పాంటేనియస్గా అనిపిస్తాయి. కానీ ఆ అవధాన ప్రక్రియలో కూర్చున్నటువంటి ఏదైనా అవధానకర్త ఉన్నారో ఆయన అంతే స్పాంటేనియస్గా దానికి రియాక్ట్ అయితేనే ఈ అప్రస్తుత ప్రసంగానికి కూడా ఒక మంచి ప్రాచుర్యం వస్తుంది. లేకపోతే యాజ్ యూజువల్ మామూలుగానే ఉంటుంది, చప్పగా సాగుతుంది. గరికపాటి వారు ఉంటే మటుకు అవధాన ప్రక్రియలో ఈ చమత్కార సంభాషణం విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. అందుకే అప్రస్తుత ప్రసంగానికి అంతటి పేరు. మీరు ఆయన రాసినటువంటి అవధాన ప్రక్రియ బుక్ చదివితే మీకు తెలుస్తుంది ఎన్నెన్ని చమత్కారాలు ఉంటాయో, ఎన్ని పంచ్ లైన్స్ ఉంటాయో దాంట్లో. ఇక ఘంటాగణం, ఇందా చెప్పాను కదా, పృచ్ఛకుడు అవధానం మొదలుపెట్టినప్పటి నుంచి ధారణ వరకు ఎన్నిసార్లు గంట కొట్టారు ఆర్ పూలు విసిరారు అనేది, ఇది కూడా డిస్ట్రాక్షన్కి పనికొచ్చేదే, సేమ్ మన అప్రస్తుత ప్రసంగంలాగా. ఇక చదరంగం, కొంతమంది నిజంగా సవ్యసాచులు ఉంటారు, ఇటు ఆన్సర్ చెప్తూ అటు సమస్య పూరణ చేస్తూ ఇటు అప్రస్తుత ప్రసంగం వాళ్ళని తట్టుకుంటూ చదరంగం కూడా ఆడుతూ ఉంటారు, అందులో మళ్ళీ గెలుస్తారు. సో ఇంతటి కాన్సన్ట్రేషన్ కుదరాలి అని అంటే మామూలుగా ఎవరికైనా సరే ఎంతటి సాధన చేయాల్సి ఉంటుంది? మామూలుగా ఉండదు, అందుకే అది అంత గ్రేట్. ఇప్పుడు దీనికి యూత్కి కనెక్ట్ ఏంటో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్ సమ్ సిచ్యువేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాజ్ఞల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ట్విట్టర్, తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
బంగారు బొమ్మ కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ, గుండెల్లో గుసగుసలాడే బొమ్మ నీవే గుండమ్మ, రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ.
అల్లరివాడ కాలేజీ డ్రామాలందు హీరో వేషం నీ నీకేలే, సైకాలజీ పేపర్లో జీరో మార్కు నీకేలే, డాబులు కొట్టే వీరుడి పేరు డబ్బా రేకుల సుబ్బారాయుడే.
జయంతి మాల వల్ల పుల్ల మొల్లక చెల్లి మధుబాల, వన్నెల్ల చిల్లక వై జయంతి మాల వల్ల పుల్ల మొల్లక చెల్లి మధుబాల. వచ్చిందయ్యా వాసంతి, తింటోందయ్యా బాసంతి, అంతా రంగుల గారడి, కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరే వమ్మ, గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండమ్మ, రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ.
కాలేజీ డ్రామాలందు హీరో వేషం నీదేలే, సైకాలజీ పేపర్లో జీరో మార్కు నీకేలే, డాబులు కొట్టే వీరుడి పేరు డబ్బా రేగుల సుబ్బారాయుడే.
ఇంగ్లాండు అంతా బట్టర్ ఇంగ్లీషు ఎదో ఆల్ రైట్ మిత్రమ్మా, కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరే వమ్మ, గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండమ్మ, రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనం అవధాన ప్రక్రియ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీటిల్లో ఏది ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే అవధాన ప్రక్రియ అనే దాంట్లో ఇంత కాన్సన్ట్రేషన్ ఇమిడి ఉంటుంది. మరి ఇంత కాన్సన్ట్రేషన్ కావాలి అని అంటే మామూలుగా మనలాంటి వాళ్ళకైతే పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయి గిన్నె మాడబెట్టేయడం, ఫిల్టర్ ఆన్ చేసేసి ఫిల్టరు నీళ్ళన్నీ కారిపోయి బయటకు వచ్చే వరకు అట్లా మర్చిపోవడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. గీజర్ స్విచ్ ఆన్ చేసి మర్చిపోతాం, ఏసీ స్విచ్ ఆన్ చేసి మర్చిపోతాం. ఇలాంటిది ఒక్క పని మీదే కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళము అవధాన ప్రక్రియలో మరి వాళ్ళు 8 ఆర్ రాదర్ చెప్పాలంటే 10-11 కూడా వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు అనేది నాకు ఎప్పటికీ అంతుపట్టని విషయం అసలు. అండ్ ఈ విషయానికి వస్తే ఇందులో నేను ఆయన అడిగాను గరికపాటి గారిని, అసలు ఎట్లా ఇంత కాన్సన్ట్రేషన్ ఎట్లా కుదురుతుంది అని. అంటే ఆయన ఒకటే చెప్పారు, ఒకటమ్మా నాకేమి ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు, ఇంకొక 1 TB హార్డ్ డిస్క్ నా మెదడులో ఏమి స్పెషల్గా ఏమి కేటగిరీ ఏమి ఇవ్వలేదు. అప్గ్రేడెడ్ వెర్షన్ ఏం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక వస్తువు తెమ్మంటే, సాధారణంగా మీరు గమనిస్తే మన ఇంట్లో కూడాను చాలాసార్లు ముందు ఒకటి చెప్తారు, ఇది తీసుకురారా బయటికి వెళ్ళి అని చెప్పి. ఆ తర్వాత సడన్గా ఏదో గుర్తొస్తుంది, కరెక్ట్గా మళ్ళీ వెళ్ళాకే గుర్తొస్తుంది అదేమిటో కానీ. ఆ తర్వాత మళ్ళీ అరే ఆవాళ్ళు చెప్పలేదే మర్చిపోయానే ఇంకో ఒకటే చెప్పాను అని అనుకుంటాం. సో ఇలా కాకుండా ఆయన ఇప్పటికి కూడాను ఇప్పటికైనా లిస్టు రాసుకోరంట సరుకులకి, ఏ రోజు ఆయన లిస్టు రాసుకోరు. అన్నీ ఒక కథలాగానో లేకపోతే ఒక మొదటి అక్షరాలన్నింటినీ అలాగ గ్రాప్ చేసుకుని దాంతో ఒక కథలాగా అల్లుకోవడం, ఒక చిన్న ఏదో ఒక చిన్న ఇంటర్లింక్ పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ కొబ్బరి నూనె, క్లిప్పులు, సర్ఫు, డెటాల్ సోపు, టూత్బ్రష్, కందిపప్పు, నెయ్యి, ఇలా ఏవో ర్యాండమ్గా ఒక 18 or 19 ఉన్నాయనుకోండి, వీటన్నిటినీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది తను ముందే ఒక ప్లాన్, ఒక స్కెచ్ చేసుకుంటారట మనసులో. పొద్దున్న లేవగానే ఏమవసరం? బ్రష్షు. ఓకే, బ్రష్ దానికి ఏమేస్తాం? పెప్సోడెంట్ వేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి? స్నానం చేయాలంటే డెటాల్ సోప్ కావాలి. వాషింగ్ మిషన్లో వేయడానికి ఆ బట్టలు మరి ఉతకాలి కదా, సో టైడ్ కావాలి. ఆ తర్వాత ఇదిగో ఇది చేస్తే ఇది కావాలి. ఆ తర్వాత ఇదిగో పప్పు, మనం ఖచ్చితంగా ప్రతిరోజు తినేది అదే కాబట్టి కందిపప్పు కావాలి. ఏదైనా చేయడానికి, ఫ్రై చేయడానికి నూనె కావాలి కాబట్టి నూనె, ఇలా అనమాట. మొత్తం అంతా ఒక చిన్న స్కెచ్ రూట్ మ్యాప్ వేసుకుని ఇవి ఎక్కడ కొనాలి, అవి ఎక్కడ కొనాలి, ఇట్లా అన్నీ ఉంటాయి కదా. సో ఆ మ్యాపింగ్ కూడా అప్పుడే చేసేసుకుంటారట. ఈ ఇదిగో ఈ రోడ్లో ఇది ఉంటుంది, ఈ రోడ్లో ఇది ఉంటుంది, కోటిలో అది అది ఉంటుంది, సరూర్ నగర్లో ఇది ఉంటుంది, ఓకే ఇవి 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 అన్నీ చలో స్కెచ్ ఫినిష్. ఒక్కడంటే ఒక్కడు కూడా మర్చిపోయే ప్రసక్తే లేదుట. ఇప్పటి వరకు ఏ రోజు లిస్ట్ రాసుకోకుండా ఇలాగే పట్టుకొచ్చారు, ప్రతిసారి కరెక్ట్గానే పట్టుకొచ్చారు. అండ్ అలాగే మనం మామూలుగా చెప్తాం ఆ పొయ్యి మీద పాలు పెట్టాను అందరూ గుర్తుపెట్టుకోండి అని, అందరూ పెట్టుకోండి అని అంటామే తప్ప ఎవరూ గుర్తుపెట్టుకోరు, అది వేరే విషయం. ఆయన ఏదన్నా ఒక విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆ ఏదైతే చేయాల్సిన పని ఉంటుందో దాని డైరెక్షన్లో ఒక గరిటో ఏదో ఒకటి పెట్టుకుంటారట. అది కూడా ఉండాల్సిన ప్లేస్లో కాకుండా అన్యూజువల్ ప్లేస్లో పెట్టుకుంటారట. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఆవిడ చెప్పారనుకోండి, పైన బట్టలు ఆరేసిన డాబా మీద నువ్వు తీసుకురావాలి కాస్త నాకు గుర్తు చేయండి అని. అప్పుడు సడన్గా అంటే ఎవరికి గుర్తురాదు. సాయంత్రం అయ్యేసరికి పైన ఊరిమిరపకాయలు ఎండబెట్టాను, బట్టలు ఆరేసాను చెప్పండి అని అంటే ఎవరికి గుర్తురాదు. అందుకని ఈ తిరుగుమాత వేసే చిప్పగరిట ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టుకుంటారట. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటారా? అది యూజువల్ ప్లేస్ కాదు కదా, గుమ్మం దగ్గర చెప్పులు ఉంటాయి ఉంటాయి, కానీ చిప్పగరిట ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తాం. ఆయన అట్లా ఆలోచిస్తారట. ఆలోచించినప్పుడు ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, దీని ఒరిజినల్ ప్లేస్ కాదు కదా, ఇది అక్కడ వంటింట్లో ఉండాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఓహో కరెక్టే నేనే పెట్టాను, ఎందుకు పెట్టాను, బట్టలో ఏదో తీసుకురమ్మని గుర్తు చేయమన్నారు కాబట్టి, ఆరు ఊరుమిరపకాయలు ఎండబెట్టాను తీసుకురమ్మన్నారు కాబట్టి అని ఇలా అన్ని బేరీస్ వేసుకుని అన్యూజువల్ ప్లేస్లో పెడితే ఖచ్చితంగా గుర్తొస్తుంది అని ఆయన టెక్నిక్ కూడా చెప్పారు. ద బెస్ట్ థింగ్ ఈజ్ సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ విజయ రహస్యాలను చెప్పుకోవడానికి తొందరగా ఇష్టపడరు, ఎందుకంటే కాంపిటీషన్ వచ్చేస్తుందని. అఫ్కోర్స్ ఈ విషయంలో అవధానంలో కాంపిటీషన్ అంటే ఆయన్ని కొట్టేవారు లేరు, అసలు ఛాన్సే లేదు, ఎవ్వరు అసలు దరిదాపుల్లోకి కూడా రారు. బట్ దెన్ మామూలుగా అంటే ఇప్పుడు యూత్లో ఎప్పుడైనా సరే ఏదైనా నాకు గుర్తుండట్లేదు క్వశ్చన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే నేను అన్ని మర్చిపోతున్నాను అనుకుంటే, నిజంగా లైఫ్లో మీకు సక్సెస్ కావాలి అనుకుంటే ఈ పద్ధతిని ఖచ్చితంగా ట్రై చేయండి, యూ విల్ సక్సెడ్ ఫర్ షూర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అవధాన ప్రక్రియ మనకి నేర్పించేది ఇంకొకటి ఏంటంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిటిక్స్ ఒకటి, ఉన్న రిసోర్సెస్తో ఎంత చక్కగా మనము టైంని వినియోగించుకొని ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది కూడా. అంటే లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెడ్ ఆఫ్ రోసెస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బెడ్ ఆఫ్ రోసెస్ దాని కింద ముళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటాయి, అవి ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. సో ఎప్పుడు మనకి ఏదో ఒక రూపంలో హర్డిల్స్ కానీ లేకపోతే అవరోధాలు ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఉన్న రిసోర్సెస్తో అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ అవధాన ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం ఆయనే చెప్పారు స్వయంగా. సాధారణంగా మామూలుగా ఈ ఏజ్ పిల్లలు అంటే యూత్లో ఉన్నవాళ్ళు కానీ డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ లేకపోతే అంతకన్నా చిన్నపిల్లలు, ఆయనకి ఎక్కువ టార్గెట్ గ్రూప్ వీళ్ళే. ఎందుకంటే వేరే మిగతా వాళ్ళు ఎవరైనా సరే వచ్చిన రాకపోతే వచ్చిన నష్టం ఏం లేదు, కానీ వీళ్ళు లైఫ్ని రూయిన్ చేసుకోకుండా ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనే విషయము తెలుసుకోవడానికి ఇదేదో ఆధ్యాత్మిక మీటింగో ఇంకోటో ప్రవచనాలో కాదు, నేను ఒక మేనేజ్మెంట్ క్లాసెస్ లాగా మామూలుగా బయట ఏదైతే చెప్తారో టైం మేనేజ్మెంటు రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీను అట్లా చెప్పదలుచుకున్నాను నేను. అందుకనే నేను వాళ్ళ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానని నేను ఫస్టే చెప్పారు. దానికి తగ్గట్టే ఆయన చేసే అవధాన కార్యక్రమాలు అవన్నీ కూడాను ఎక్కువగా కాలేజెస్లో లేకపోతే ఈ యంగ్స్టర్స్ పనిచేసే చోట్ల అట్లాంటి చోట్ల పెడతారు. మొన్న కూడాను కాలేజ్లోనే పెట్టారు. సో ఆయన చెప్పింది ఒకటే, ఈ అవధానాన్ని నేను ఇక్కడ చేయడానికి మెయిన్ కారణం మీరే, ఎందుకంటే మీలో ఎంతోమంది ఎలా అసలు లైఫ్ని ముందడుగు వెయ్యాలి ఏంటి ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి వాటిని మనం ఎలా అధిగమించాలి అనేది చెప్పడానికే నేను ఈ అవధానం ఇక్కడ చేస్తున్నాను. మీకు ఒకటేసారి లక్ష రకాల డైవర్షన్స్ రావచ్చు, స్టిల్ మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఎయిమ్ మీద మీరు ఫోకస్ చేస్తారు. ఒక అప్రస్తుత ప్రసంగం, ఒక ఆశువు, ఒకటి అది ఇది ఇది ఇన్ని ఉంటాయి నాకు. స్టిల్ నేను అన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆన్సర్ చెప్పి ధారణ చేసి ఆయన అందుకే ధారణ బ్రహ్మరాక్షస అనేది అందుకనే అంత బాగా గుర్తుపెట్టుకుంటారు ఆయన. సో ఇలా ఎంతోమంది, ఆయన ఒక్కరని కాదు, అంటే నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు ఆయన గురించి తెలుసు, కానీ ఎంతోమంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి మెమరీ పవర్ని కాన్సన్ట్రేషన్ని ఇంకా మెరుగు చేసుకుని బాగా అంటే సాధన చేసి వాళ్ళు ఇందులో ఇంత ఎత్తుకు ఎదిగారు. సో మనం ఇప్పుడు ఏదో కూర్చుని అర్జెంటుగా 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా అన్నట్టు పుస్తకం ఏదో ఉంటుంది, అవధానం పుస్తకం అది తిరగేసేసి మనం కూడా పద్యాలన్నీ పాడేయాలని నేను అనట్లేదు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఉన్న కాస్త రిసోర్సెస్తో, లిమిటెడ్ రిసోర్సెస్తో, మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి రిసోర్సెస్తో బెస్ట్ అవుట్పుట్ని ఎలా ఇవ్వగలము, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. సో మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, అసలు కొంతమందికి తోపుగా కొంతమందికి ఏమో చాలా తక్కువగా అలా ఏముండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మెంటాలిటీ, మనం ఎలా దాన్ని యూస్ చేస్తున్నాం. ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువగా ఉంటుంది, తక్కువ యూజ్ చేస్తే తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉన్న రిసోర్సెస్ని వాడుకోవడంలో మనం చూపించే విజ్ఞతను బట్టి, మనకున్న మెమరీ పవర్ కాన్సన్ట్రేషన్ని బట్టి ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం అవధానమే చేయక్కర్లేదు, మామూలు మనం చేసే ఉద్యోగంలోనే బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ రిజల్ట్స్ వస్తే గనక మంచి ప్రమోషనే వస్తుందిగా అలా. సో ఇలాంటివి బోలెడన్ని విషయాలు అసలు అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి గొప్పతనము, దానికి రకరకాల పద్యాలు ఆయన ఒకటి కాదు చెప్పింది, చాలా చెప్పారు. అండ్ ఆయన ఏంటంటే రేపు పొద్దున నేను ఇంకా చాలామందిని తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇలాగా, ఎందుకంటే భాష మీద ఈ మధ్య కొంచెం మక్కువ తగ్గింది అది ఇది అని అంటుంటారు, కానీ లేదు, యూత్లో ఇంకా కొంచెం మన భాష పట్ల ఇదివరకు మీద చాలా బెటర్ అయింది. ఇప్పుడు అట్లీస్ట్ ఇంగ్లీషో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తెలుగులో, ఇదివరకు మీద చాలా నయము. కాకపోతే మనకేంటంటే తెలుగు మాట్లాడితే ఒక రకమైన చులకన భావం లేదా కొంచెం కించపరిచేటట్టుగా ఉంటుంది, అదే కనుక ఇంగ్లీష్ అయితే మెచ్చి మేకతోలు కప్పుతారనేటువంటి ఒక భావనలో ఉండడం వల్ల మనం ఇలా మాట్లాడుతున్నామే తప్ప బేసిక్గా భాష మీద చాలామందికి ఇంకా మమకారం ఉంది, దాన్ని ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరము ఉన్నది అని చెప్పి ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే నాకైతే చాలా, అసలు ఆ రోజు ఆ కాన్సన్ట్రేషన్ ఏంటి, అసలు ఆ ధారణ ఏంటి, ఎంతమంది ఎంత మళ్ళీ ఇందులో ఏంటి మధ్యలో ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా చాలా విషయాల మీద ఆయన మళ్ళీ కామెంట్లు వేయడం ఏది, ఇంకెవరిని అడగక్కర్లా, ఇంకా ఆయనంతటా ఆయనే ఏదో మామూలుగా ఒక చిన్న విషయం మీద అప్రస్తుత ప్రసంగం చేస్తున్న వారు ఎవరో ఒక మాట చిన్నగా అట్లా పోక్ చేస్తే ఆ తర్వాత ఆయన దాని గురించి ఒక కథ చెప్పి మళ్ళీ అమృత ప్రణయ్ వీళ్ళ విషయం అవన్నీ చెప్పి ఎన్ని రకాలు అసలు చలోక్తులు మధ్య మధ్యలో ఏమన్నా అంటేనేమో అంతకు ముందు రోజు ఎప్పుడో వచ్చింది అదేంటి వివాహ అక్రమ ఇల్లీగల్ ఎఫైర్ అనేది నేరం కాదు అనేది, సో ఇప్పుడు అది కూడా లీగల్ అయిపోయిందని పెద్దానికి ఆయన అంటూ మళ్ళీ దానికి అప్రస్తుత ప్రసంగం చేసే అతనేమో మీరేంటో చాలా హర్ట్ అయినట్టున్నారు, చాలా పర్సనల్గా తీసుకున్నట్టున్నారని ఆయన చలోక్తులు విసురుతూ మళ్ళీ దీనికి ఆయన కౌంటర్లు వేస్తూ ఇలా ఎంత సరదాగా సాగిందంటే అసలు నా లైఫ్లో ఇంత కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. అసలు ఇంత ఒక కాన్సన్ట్రేషన్తో పాటు మెమరీ పవర్ ఉండి, అంత పేషెన్సీ ఉండి, అసలు అన్నీ కలిపి. అందుకే నాకు దాని గురించి స్పెషల్గా మనం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకని అంటే ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేసినవన్నీ కూడాను నేను చెప్తూనే ఉంటాను, బట్ దెన్ దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విభాగాన్ని కూడా తీసుకుని దాంట్లో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సమస్యలు, వాటి పూరణలు ఇవన్నీ కూడా చెప్పుకుందాం. ఇది అసలు ఎడతెగనటువంటి ఒక అలాగా నడుస్తూనే ఉంటుంది ప్రతి శనివారం. బట్ ప్రస్తుతానికి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి సోమవారం రోజు చిత్రం బళ్ళారావి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో, మామూలు రోజువారి ఏదైతే ట్రెండింగ్ విషయాలు ఉంటాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. అన్నట్టు హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.